ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా తెలుగు ప్రసారంలో ముందుగా స్వామివారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు జ్ఞానయోగంపై ప్రసంగిస్తారు. తదుపరి 2008 నవంబర్ మాసంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 83వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంతో వైభవోపేతంగా జరిగిన సహస్ర పూర్ణచంద్ర దర్శన మహోత్సవం యొక్క విశేషాలను మీ ముందుంచుతున్నందుకు రేడియో సాయి బృందం ఎంతగానో ఆనందిస్తోంది. ఇప్పుడు మీరు స్వామివారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిచే జ్ఞానయోగంపై ప్రసంగాన్ని వింటారు.
పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ యోగత్రయిలో 3వదైనటువంటి జ్ఞానయోగ భూమికలోకి ఇవాళ ప్రవేశం. ఇంతకు ముందే కర్మయోగాన్ని భక్తియోగాన్ని గురించిన విచారణ చేశాం. ప్రాపంచిక కర్మలు వ్యక్తిగా చేస్తే కర్మలని, భగవత్ప్రీత్యర్థం చేస్తే అవి కర్మయోగాలని, కేవలము కొన్ని ఆలోచనలకి కోరికలకు పరిమితమై పరమేశ్వరుణ్ణి మనకంటే భిన్నమైన శక్తిగా ఉపాసన చేస్తే అది భక్తి అని, పరమేశ్వర నీవు నేను ఒకటేనన్న భావనలు, అంటే సూర్యుడు సూర్యకిరణాలు అభిన్నంగా ఎట్లా ఉన్నాయో అట్లాగే నువ్వు నేను ఒకటే అనే భావనతో గనక చేసినట్లయితే అది భక్తియోగమని విచారణ చేశాం. కర్మయోగంలో కర్మలున్నాయి, భక్తియోగంలో పరమేశ్వరుడు మనము ఉన్నాం, మరి జ్ఞానయోగంలో ఎవరున్నారు అని. జ్ఞానయోగంలో నిజానికి అందరూ ఉన్నా ఎవరూ లేరు, అది జ్ఞానయోగం. జ్ఞానయోగంలో నువ్వుగా అనబడే దేహం ఉన్నది, నిన్ను నడిపిస్తున్న దేహి ఉన్నాడు. దేహము పంచభౌతికము కూలక తప్పదెప్పుడున్, దేహి నిరామయుండు అన్నారు స్వామి. గణుతింపగా దేహియే దేవదేవుడవని పద్యం స్వామి. దేవుడు ఎక్కడో ఎక్కడో ఉన్నాడని దేవుడు అడకండి బంగారు, నీలోనే ఉన్నారు. ఈ నీలోనే ఉన్నారనేది మొదటి రోజుల్లో చెప్తే మనకు అర్థం కాదు గనక, పరిణామసహమైనది మానవ జీవితం గనక, అంటే పరిణామం చెందటం మానవుడి లక్షణం గనక. చూడండి, మానవుడికి 3 దశలుంటాయి. అసలు నమ్మకమే లేని స్థితి 1, 2వది నమ్మీనమ్మని స్థితి, 3వది నమ్మకమే నడిపించే స్థితి. ఈ నమ్మకమే నడిపించేటువంటి స్థితి పేరే జ్ఞానయోగం. ఏమిటి ఆ నమ్మకం అంటే, పరమాత్మ అక్కడున్నాడు ఇక్కడున్నాడని వెతికాను గాని అసలు ఉన్నదంతా పరమాత్మే. చిన్నప్పుడు నిజానికి మనం ఎవరన్నా కొత్త సంవత్సరంలో డైరీ ఇవ్వగానే ఏదో ఒక మంచి మాట రాసుకునేవాళ్ళం. జనవరి 1వ తారీఖున గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అని రాసేవాళ్ళం. పరిణామంలో ఇవాళ మనకు మళ్ళీ ఎవరన్నా కొత్త డైరీ ఇస్తే గాడ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అని రాయటంలా, ఏం రాస్తున్నామంటే వాట్ ఎవర్ ఎగ్జిస్ట్ ఈజ్ గాడ్ అని రాస్తున్నాం. ఇది పరిణామం. అసలు ఉన్నదే దైవం, ఆ దైవంలో మనం భాగం. ఇదివరకేమనుకున్నాం, దైవం వేరు మనం వేరు, ఆయన వేరు నేను వేరు, నువ్వు వేరు నేను వేరు, ఆయనేమో త్వమేవాహం న సంశయ, యు ఆర్ మీ ఐఆమ్ యూ స్వామి చెప్తూ వచ్చారు. అలా స్వామి అంటారు గాని మనం ఎప్పుడు కావాలి అని. స్వామి ప్రత్యక్షంగా సాక్ష్యంగా 10 మంది మధ్య నుంచొని అందరికీ అర్థమయ్యేట్టుగా నీకు నాకు తేడా లేదు బంగారు, నీవు దైవమని తెలుసుకో అంటున్నారు ఆయన. ఈ దైవమని తెలుసుకునేటువంటి మార్గంలో కర్మయోగం 1 సోపానమైతే, భక్తియోగం 2వ సోపానమైతే, 3వది జ్ఞానయోగం. ఇది పరమోత్కృష్టమైనటువంటి సాధనాస్థితి. ఈ జ్ఞానయోగాన్ని చూడండి, శ్రీకృష్ణుడి యొక్క మధుర విషాద గాథ అయింది. అది ఎంత మధురమో అంత విషాదభరితం. అది ఎంత విషాదంగా కనిపిస్తుందో దానిలో ఒక విషాద మాధుర్యం ఉన్నది, మాధుర్య విషాదం కూడా ఉన్నది, 2 కలబోసుకొని ఉన్నాయి. శ్రీకృష్ణుడు బాలకృష్ణుడుగా, కౌమార కృష్ణుడుగా, యవ్వన కృష్ణుడుగా, ప్రౌఢ కృష్ణుడుగా, యోగీశ్వరుడుగా పరిణామం చెందాడు. భగవద్గీత ఆయన చెప్పాలి అనుకుంటే కురుసభలోనే ఆయన చెప్పుండేవాడు, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే అక్కడ జ్ఞానబోధకి స్థానం లేదు. అక్కడ కావలసింది యుద్ధం చేయటమా అక్కరలేదా అని విచారణ. చేయాలో చేయక్కర్లేదో నిర్ణయించింది ఆయనే, కానీ చెప్పదలుచుకున్న దాని రంగం మాత్రం ఆయన మహాభారత సంగ్రామ వేళ నిర్ణయం తీసుకున్నాడు. ఆయన యోగ భూమికలోకి వెళ్లి రాబోయేటువంటి కలియుగంలో దేవుడు లేడు అంటూ ప్రారంభమయ్యే మన కలియుగంలో అనేకానేకమైన సందేహాలకి సమాధానంగా భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధ చేశాడు. అప్పుడే ఎందుకు చేశాడు అంటే, శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని గురించి చెప్తూ ఓ మాట అన్నారు. దక్షిణామూర్తి స్తోత్రం ఊరికే 10 శ్లోకాలే కదా అని ఎక్కడ పడితే అక్కడ చెప్పకండి, తత్వమసి స్థాయికి వెళ్లిన వాడికి 10 శ్లోకి చెప్పండి అన్నారు ఆయన. అంటే తత్వం అసి, నీవు నేను ఒకటే అయి ఉన్నాం, అదే నేనై ఉన్నాను, నేను అదే అయి ఉన్నదనే భావన, అంటే అద్వితీయమైనటువంటి అద్వైత భావనలోకి వెళ్ళాక దక్షిణామూర్తి స్తోత్రం యొక్క విచారణ అర్థమవుతుంది. అర్జునుడి వంటి వాడు తన జీవితంలో ఉన్న అన్ని ఎత్తుపల్లాలు అనుభవిస్తూ ఇంకా మహాభారత సంగ్రామం తర్వాత ఏమనుభవిస్తాడే అంటే ఏం లేదు ఆయన అనుభవించడానికి. ఆయన రాజ్యం వెళ్తాడు, గెలుస్తాడు తప్పదు, రాజ్యం వెళుతాడు తప్పదు. ఇంకా రాజైన వాడు రాజభోగంలో ఉన్నవాడికి భగవద్గీత చెప్పడానికి వీల్లేదు గనక ఆ విజయాన్ని పొందటానికి ముందే భగవద్గీతని ఉపాసనా మార్గంగా ఉపదేశనం చేశాడు. ఆ చేయటం 18 అధ్యాయిని 18 అధ్యాయాలు. జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం, మధ్య 6 అధ్యాయాలు భక్తి యోగం, చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగం. ఇవాళ ఈ జ్ఞానయోగ విచారణలో శ్రీకృష్ణుడే ఎందుకు గుర్తు రావాలంటే, కృష్ణుడి యొక్క స్థితి, కృష్ణుడి యొక్క బోధ నిత్యనూతనమది. స్వామిలాగా పొద్దునే చూశాం స్వామిని, మళ్ళీ 3 ఎప్పుడవుతుందా అని మనస్సు తాతహలాడుతుంది. ఇప్పుడు మళ్ళీ 3 ఇంటికి చూస్తాం, మళ్ళీ రేపెప్పుడు వస్తుందా అని. ఏమున్నది? దుహానం దుహానం సుజానేన మౌగ్ధ్యం, జిహానం జిహానం సుధాం వేణునాదై, లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై, మహానంద సర్వస్వమే తన్నమస్తాత్ అంటాడు లీలాశుకుడు. ఎంత అందంగా కృష్ణుడు వర్ణిస్తాడంటే, జిహానం జిహానం సుజానేన మౌగ్ధ్యం. ఏమయ్యా కృష్ణ పరమాత్మ, నిన్ను 10 ఏళ్లవాడిగా చూశా, 20 ఏళ్లవాడిగా చూశా, 60 ఏళ్లవాడిగా చూశా, 80 ఏళ్లవాడిగా చూశా, నా చూపులు మారటం లేదు, నువ్వు మారటం లేదు, నీలో ఇంకా ఆ బాల్యంలో ఉన్న ముగ్ధత్వం ఎలా నిలబడింది అని స్వామికి సమన్వయం చేయండి. స్వామిని 50 ఏట చూశాం, 60 ఏట చూశాం, 70 ఏట చూశాం, 80న చూశాం, 90న చూస్తాం, 96నా చూస్తాం, మార్పేదన్నా ఉన్నదా అని. ఒక మార్పు మాత్రం ఉంది. ఏమిటా మార్పు అంటే, ఎప్పటికీ మారనటువంటిది ఒకటి మాత్రం ఉన్నది, అది మహాచైతన్యం. పొద్దున కంటే మధ్యాహ్నం, మధ్యాహ్నం కంటే మళ్ళీ రేపొద్దున తేజస్సు పెరుగుతున్నదే, అది సుజానేన మౌగ్ధ్యం. మౌగ్ధ్యం అంటే ముగ్ధత్వం, ముగ్ధత్వం అంటే శిశుత్వం, పసిపిల్లవాడి తత్వం. దేవుడు, పిల్లలు, భగవంతుడు అంటే అంతా సమానమే గనక స్వామిలో ఒక పసితనం ఉన్నది గనక ఆ పసితనానికి మాలిన్యం లేదు, అందుకనే అది వికాసమానంగా ఉంటుంది, ప్రకాశమానంగా ఉంటుంది. రెండవది, జిహానం జిహానం సుధాం వేణునాదైహి. ఎన్నిసార్లు విన్నాం ఈ వేణునాదం? తమాల వృక్ష ఛాయల్లో విన్నాం, యమునాతటిలో విన్నాం, అక్కడ విన్నాం, ఇక్కడ విన్నాం, మనస్సులో విన్నాం, రేపల్లెలో విన్నాం, అందరి గుండెల్లో విన్నాం, అందరి కంఠాలలో విన్నాం. ఎన్నిసార్లు విన్నా అమృత బిందువులు తాగినట్లే ఉంటుందేమయ్యా? స్వామితో సమన్వయం చేయండి. ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చారు? ఒక ఉపన్యాసానికి రెండో ఉపన్యాసానికి పోలికున్నదా? ఆ ఇది మొన్నే చెప్పారులే అన్నట్టు అనిపించినా, మొన్న చెప్పింది ఈవేళ చెప్పింది రెండు పక్క పక్కన పెట్టి చదువుకుంటే మొన్న చెప్పింది వేరు, ఈవేళ చెప్పింది వేరు. లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై. ఈ స్వామిని చూస్తుంటే, కృష్ణ పరమాత్మని చూస్తుంటే, వీడు బాలుడా, గోపబాలుడా, నందబాలుడా, యశోదాబాలుడా, ఎవరు ఈ కృష్ణ పరమాత్మ అని పాదం మొదలుపెట్టి చూస్తే, కనుల చూపును బారులు కట్టి వెళుతూ వెళుతూ ఉండగా ఆకాశం అంచు తగిలింది అంటాడు. అంటే అవని ఆకాశము రెండు ఆక్రమించినటువంటి పరమాత్మకి మానవుడి యొక్క చూపుకి అందుబాటయ్యేందా రూపమని. లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై, మహా ఆనంద సర్వస్వమే తన్నమస్తాత్. మహానంద సర్వస్వం ఒక చోట ఉన్నది గనకనే ఆయన భగవంతుడైనాడు. జ్ఞానయోగంలో మనస్సు ఆర్ద్రమవుతుంది, మనస్సు కరుణాపరిపూతమవుతుంది. భగవాన్ రమణ మహర్షిని ఒక మాట అడిగారు, జ్ఞానికి కర్మలుంటాయా అని. ఎందుకుండో, ఆయన పనిచేస్తాడు కదా అన్నారు. మరి ఎందుకు, దానివలన ఫలితాలుంటాయి కదా, ఆయనకు అబ్బుతాయా అని. ఏమీ అబ్బవు అన్నారు. ఎందుకని అంటే, జ్ఞాని నిష్కామ కర్మ చేస్తాడు. ఏం చేసినా ఏం తలచినా ఈ ప్రపంచం యొక్క కళ్యాణాన్ని, క్షేమాన్ని, శాంతిని కోరి ఆ పనులు చేస్తాడు. కనుక ఆయనకి ఫలితాలంటూ ఏం లేవు, ఆశించినవి లేవు గనక అనుభవాలేం మిగలవు. జీవుడు ఏదో కోరి చేస్తాడు గనక కోరినంతా దక్కుతుంది, అర్హత ఉన్నంతా దక్కుతుంది. జ్ఞాని కూడా కర్మలు చేస్తాడు గాని చాలా పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఆ పర్ఫెక్షన్ ని సుమారుగా మన వరకు 46 సంవత్సరాలుగా ప్రశాంతి నిలయ దర్శనంలో అనుభవం పొందుతూనే ఉన్నాం. 1963 నుంచి ఇదిగో 2009, అంటే 46 సంవత్సరాలు. ఏం జరుగుతున్నదయ్యా అంటే స్వామి ఏ పని చేసినా పర్ఫెక్షన్ అంతే, నియర్ పర్ఫెక్షన్ కాదు పర్ఫెక్షన్ అంతే అంటూనే స్వామి అన్నారు. పర్ఫెక్షన్ గా చేయాలి కానీ పర్ఫెక్షన్ ఎప్పుడు కూడా అబ్సెసివ్ గా ఉండకూడదు. ఇట్ షుడ్ నెవర్ బికమ్ ఎన్ అబ్సెషన్ అన్నారు. అబ్సెషన్ ఎవరికంటే జీవుడికి. పరమాత్మకి అబ్సెషను లేదు, అబ్స్ట్రక్షను లేదు, ఏమీ లేదు. సంకల్ప బలమే సాకారమవుతుంది గనక జ్ఞాని సంకల్పాలు విశ్వజనీనంగా ఉంటాయి, సర్వశ్రేయోదాయకంగా ఉంటాయి, సర్వజన మనోల్లాస పులకిత పుంభణంగా ఉంటాయి, అందరికీ ఆనందం పంచేవిగా ఉంటాయి గనక జ్ఞాని కర్మలు చేస్తాడు. ఎలా చేస్తాడు? ఫలితాన్ని ఆశించకుండా చేస్తాడు. జ్ఞాని మనస్సుని ప్రపంచంలో ప్రవేశపెడతాడు. మరి జ్ఞానికి మనసే లేదంటే ఉంది. ఎట్లా ఉందంటే ఎక్కడ ఉండాలో తన స్వస్థానంలో ఆ మనస్సున్నది. అవసరమైన వేళ ఆ మనస్సును బయటకు తెచ్చి ఆ పని పూర్తి చేసి మళ్లీ ఆ మనస్సును హృదయస్థానంలోకి తీసుకుని వెళ్లగలడు జ్ఞాని. జీవుడు యొక్క మనస్సు ఒక్కసారి పంజరంలో నుంచి బయటికొస్తే పంజరం యొక్క అడ్రస్సే మర్చిపోతుంది. అది జీవుడి ప్రారంభం. అది జ్ఞాని అన్నింటినీ అధీనంలో ఉంచుకుంటాడు. సాధకుడు జీవుడు అన్నింటికీ అధీనుడై ఉంటాడు. అన్నింటినీ అధీనము చేసుకుని ఉన్నాడంటే జితేంద్రియుడుగా ఉన్నాడు అని. జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించినవాడు జ్ఞాని. ఓ స్టేట్మెంట్ అనుకుందాం, జయించాడు ఇంద్రియాలు అంటే ఇంకా ఆయన జ్ఞాని అయినట్లేనా అంటే, స్వామి ఒక మాట చెప్పారు, చాలా అందమైన మాట, చాలా గొప్ప మాట, చాలా నిగూఢమైన మాట, మార్మికతతో కూడిన మాట. జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించటం కాదు బంగారు, జయించబడిన ఇంద్రియాలతో జీవించటమే జితేంద్రియత్వము. ఆంజనేయ స్వామిని గుర్తు తెచ్చుకోండి బంగారు అన్నారు స్వామి. ఇంద్రియాలను జయిస్తే ఏముంది, కథ అయిపోయింది. ఇంకో విషయం, కేనోపనిషత్తులో మన ఇంద్రియాలు, జీవుడి యొక్క ఇంద్రియాల యొక్క సంచలనాలు, కదలికలు, మెదలికలు అన్నీ కూడా ఆత్మలో నుంచి ప్రాదుర్భవిస్తాయి అంటాయి. అంటే ఆత్మ కూడా ఒక్కొక్కసారి ట్రిగ్గర్ చేస్తుందన్నమాట, స్టిమ్యులేట్ చేస్తుందంటాం, ప్రేరణ కలిగిస్తుంది, ఉత్ప్రేరణ కలిగిస్తుంది. మరి ఇంద్రియాలని, ఉత్ప్రేరణ కలిగించినటువంటి ఇంద్రియాలని అధీనం చేసుకుని అధీనంలో ఉంచుకున్న ఇంద్రియాలతో జీవించినవాడు మాత్రమే జితేంద్రియుడు అన్నటువంటి సత్యసాయి భగవానుడు జ్ఞాని. అంటే స్వామి. స్వామి అంటే అర్థం అసలు జ్ఞాని అని అర్థం. జ్ఞాని అంటే అజ్ఞాన భూమిక నుంచి బయటపడేసేవాడు ఒకటైతే, అసలు అజ్ఞానం ఒకటి ఉందని మనకు తెలియజెప్పేవాడు జ్ఞాని. శిరిడీ సాయిని తీసుకోండి. అన్ని అవతారాలలో చాలా ప్రధానమైనటువంటి సాయిత్రయి అంటే శిరిడీ సాయి, సత్యసాయి, ప్రేమసాయి, మూడు సాయిత్రయి అవతారాలు. అందులో మొదటిదైనటువంటి శిరిడీ సాయి జ్ఞానబోధ కంటే కూడా అజ్ఞానాన్ని గురించిన ఎరుక చాలా ఎక్కువ చెప్పారు. నానా వంటి పండితుడు కూడా మాకన్నీ తెలుసు, బాబాకేం తెలుసు అన్నప్పుడు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా విచారణ చేస్తే అక్కడ సాగిందేమిటి? మనం అజ్ఞాన భూమికలో కూరుకుపోతూ పోతూ నాకు ఇన్ని పద్యాలొచ్చు, ఇన్ని పాటలొచ్చు, ఇన్ని మాటలొచ్చని అజ్ఞానంలో కూరుకుపోతున్నాం. జ్ఞాని అయిన వాడు మాటలను దాటి, భావనలు దాటి, భావనను దాటి, అనేకమైనటువంటి సంకల్పాలను దాటి స్థిమితమైనటువంటి, సంస్థితమైనటువంటి స్థితిలో సంచారం చేస్తున్నాడు. అక్కడ ప్రజ్ఞాస్థిత ప్రజ్ఞే, సంకల్పాలు స్థితమే, ఆచరణలు స్థితమే, ఆలోచనలు స్థిమితమే, అంత స్థితిగా ఉన్నది, సమస్థితిగా ఉన్నది, సంస్థితిగా ఉన్నది. అంటే ఎక్కడ తొట్టుపాటు లేదు, ఎక్కడ ఎడబాటు లేదు, కడబాటు లేదు, ఏమీ లొంగుబాటు లేదు, పొంగుపాటు కూడా లేదు. అందుకే స్వామి అంటారు, దేనికి వంగక, లొంగక, పొంగక జీవించండి. అట్లాగే స్థితప్రజ్ఞామూర్తి ఎట్లా ఉండాలంటే ఒక పెద్ద హిమాలయ పర్వతంలోనే ఉండాలన్నారు. అదరక బెదరక చెదరక కదలక నిలుచుకోండి అన్నారు స్వామి. ఏం మాటలు ఇవి, ఎక్కడి నుంచి వచ్చినాయి? సజోనిర్గమమైన సర్వభావనా సంభారం ఇది. కనుక జ్ఞాని అయినవాడు ఆయన మౌనమే మాట. అజ్ఞానంలో మాటలన్నీ మౌనాలే. ఇప్పుడు అనుకున్న మాటలన్నీ ఉన్నాయి చూడండి, పంచకోశాల బయట. ఈ అంటున్నవాడు కాసేపు ఈ పంచకోశాలు దాటి లోపలికి వెళ్ళాడనుకోండి, అంతర్ముఖుడైనాడనుకోండి, వింటున్న మీరు కూడా అంతర్ముఖులయ్యారనుకోండి, ఏమున్నది అక్కడ? మహానిశ్శబ్దం ఉన్నది. లోపలేమున్నది? రుద్రభూమి ఉన్నది, మహా శ్మశానం ఉన్నది. శ్మశానము అంటే విభూతి స్థితి. ఎక్కడ పరమేశ్వరుడు గజ్జగట్టి ఆడుతాడో, ఇది నిటాలేక్షణుండు గజ్జగట్టి ఆడు రంగస్థలంబు అంటాడు. ఆ రంగస్థలంలో అనేక పాత్రలు, తండ్రి పాత్ర, తల్లి పాత్ర, కూతురు పాత్ర, కొడుకు పాత్ర, కోడలు పాత్ర, బోధకుడి పాత్ర, సాధకుడి పాత్ర, ఎన్నో వేస్తాం. ఈ వేషాలన్నీ తీసివేయగా ఏం మిగిలింది అంటే నేను అన్నటువంటి ఒక అచంచలమైనటువంటి ఒక భావన, ఒక స్పష్టమైన ఆలోచన, ఒక అచ్చమైన ఆలోచన. ఇది జ్ఞానభూమిక. ఓ పద్యం ఉంది, విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో చెప్తాడు. పరమేశ్వరుడి యొక్క ద్వైత బుద్ధిలో నుంచి ద్వైతాద్వైత మార్గంలోకి వెళుతూ ఉన్నప్పుడు, అంటే ద్వైతంలో నుంచి రెండుగా ఉన్న నువ్వు నేను అనుకుంటూ, కాదయ్యా నువ్వే నేను అనుకుంటూ వెళ్లే మార్గంలో, పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తను సప్తకం వయేని, ఈ శరీరంబు నీదే, కన్ను విప్పుట కన్ను మూయుట నీవు కలుగకెట్లు, ఏతదధిష్టాత ఎవడో యజమానుడనిన అష్టమతనువు వాడు, కెరలి నన్నేమి మిగిల్చితి నా సామి బిట్టు నేనన్నది అభిజ్ఞగాక. ఎంత అద్భుతమైనది! పంచభూతములు ఐదు, దివాకరుడు కుడికన్ను, నిశాకరుడు రెండవ కన్ను, అంటే సూర్యనాడి చంద్రనాడి, పంచప్రాణాలనబడేటువంటి పంచభూతాలు, సూర్యరశ్మి, సుషుమ్నాకిరణాలతో కూడిన చంద్రుడు, ఐదు ప్లస్ రెండు కలిపితే ఏడంటివే, వాటినే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం నాలుగు, నాలుగు ప్లస్ మూడు కలిపితే ఏడంటివే, ఏడు దాటితే మిగిలింది ఆత్మంటివే. ఏతద్ అధిష్టాత ఎవడో యజమానుడనిన, దీని ఈ శరీరంలో ఈ గూట్లో ఎవడో ఒక ఆత్మనోహుడు ఉన్నాడయ్యా, వాడే దీనికి యజమానని చెప్తుంటే, ఇంతకాలం నే రాశాను నేనన్నానన్న ఈ నేనుకు విలువ ఏమున్నది? కెరలి నన్నేమి మిగిల్చితి నా సామి, నన్ను నేనుగా చెప్పుకోవటానికి ఏం మిగిల్చావయ్యా? నాలో ఉన్న పంచభూతాలు వేరే, నాలో ఉన్న సూర్యనాడి వేరే, నాలో ఉన్న చంద్రనాడి వేరే, వీటన్నింటికీ అధిష్టానమైన యాజమాన్యం వహించిన ఆత్మ వేరే ఉంటే మరి నేనెవరు అంటే, బిట్టు నేనన్నది అభిజ్ఞగాక, నేను నేను నేనుగా చెప్పినదంతా నువ్వు నావనటానికి గుర్తు, అందుకు మిగిల్చావా తండ్రి అన్నాడు. అంటే భగవాన్ రమణ మహర్షిని ఓ మాట అడిగారు, అందరినీ అడిగినట్టి, అందరు గురువులు, అందరు అవతార పురుషులు ఎదుర్కొన్న ప్రశ్న ఇది, మీరు దేవుణ్ణి చూశారా? వాళ్ల జవాబు, మేము చూశాము, మాకు చూపించగలరా? నువ్వు చూడగలిగితే మేము చూపిస్తాము. ఇది ప్రశ్న. రమణుల్ని కూడా అడిగారు, ఓ స్పష్టంగా చూశాను. ఎంత స్పష్టంగా చూశానంటే, నువ్వున్నంత స్పష్టంగా చూశా. అంతెందుకయ్యా విచారణ? అసలు నువ్వుగా కనపడుతున్న ఈ వస్తువు ఉన్నదే, అసలు వాడు అక్కడ ఉన్నాడు అనటానికి నువ్వు గుర్తుగాదా అన్నారు. నువ్వు పరమాత్మ ఉన్నాడు అని చెప్పటానికి గుర్తుగా నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నావని ఎందుకు అనుకోవు? నీకంటే పరమాత్మ భిన్నంగా ఎక్కడున్నాడో విచారణ చేయమన్నాడు ఆయన. అంటే జ్ఞానభూమికలో, జ్ఞానయోగంలో పరమేశ్వరుడు, నేను అన్న రెండు భావనలు లేవు. స్వామి 60th బర్త్డే ఉపన్యాసం గనక పూర్ణచంద్ర ఆడిటోరియంలోది విన్నట్లయితే, ఓ మాట పరమాద్భుతమైన మాట చెప్పారు. రెండు మాటలు చెప్పారు ఆ రోజున. ఒక మాట భక్తుడి యొక్క స్థితిని, స్థాయిని బట్టి చెప్పారు. దేవుణ్ణి దేవులాడుకుంటూ మీరంతా పుట్టపర్తికొచ్చారు, సంతోషమే. అంటే దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు. మరి నేను కూడా వెతుకుచున్నాను, వెతుకుచున్నాను, వెతుకుచునే ఉన్నాను. కంటికొక్కడు కానరాడే, నిజమానవుడు ఒక్కడు కానరాడే అన్నారు. అంటే ఒక ట్రూ మ్యాన్, ఒక కంప్లీట్ మ్యాన్ భగవంతుడికి కూడా కనపట్టలేదేమిటి అంటే, ఏ భగవంతుణ్ణి చూడాలని మనం వెళుతున్నామో మన ఆలోచనలన్నీ చూశామనుకోవటం దగ్గర ఆగిపోతున్నాయి. చూసిన తర్వాత ఏమిటన్న సాధన లేదు గనక స్వామి 60 ఏళ్లు అంటే సుమారుగా 24 సంవత్సరాల క్రితం ఒక హెచ్చరిక చేశారు. అలాగే స్వామి ఒకే ఒక మాట చెప్పారు, పరమాత్మ ఉన్నాడా లేడా అనే సందేహం వదిలిపెట్టండి. కలడు కలండనడి వాడు ఉన్నాడా లేదా కాదు, యదహత్తి పుటపర్తిలో ఉన్నాడని చెప్పమన్నారు. స్వామి శరీరానికి అప్పుడు ఇంకా 45 ఏళ్లు కూడా రాలే. ఎలా చెప్పారు, ఎందుకు చెప్పారంటే, పరమాత్మ ఉన్నాడన్న భావనలో నుంచి జ్ఞానయోగంలోకి వెళుతూ జ్ఞానయోగంలో త్వమేవాహం న సంశయ, నిస్సందేహంగా పరమాత్మ నువ్వు నేను ఒక్కటే. మన ఇద్దరం ఇక్కడ రెండు కార్యక్రమాలు కొనసాగించడానికి వచ్చాం. నువ్వు చెప్పటానికి, మా చేత చేయించటానికి నువ్వు వచ్చావు, నువ్వు చెప్పింది చేయటానికి మేము వచ్చాం. మన ఇద్దరం కలిసి ఉందాం. స్వామి అంటారు, నిజమైనటువంటి బంధం జ్ఞానయోగంలో భక్తుడికి భగవంతుడికి. భక్తి యోగంలో రెండుగా కనిపిస్తున్నదే జ్ఞానయోగంలో ఒక్కటై ఉన్నది. అన్నీ పోగా అంతా పోగా ఏది మిగిలింది అంటే అఖండ చిద్ఘనరసమైనటువంటి ఒకే ఒక ఆత్మభావన, దాని పేరు నేను. అదే సందర్భంలో మన స్వామి ఒక మాట చెప్పారు, నేను యతినిగాను, నేను యోగినిగాను భోగిని కాదు, నేనెవరో తెలుసునా, నేను నేనైనా నేను అన్నారు స్వామి. నేను నేనైనా నేనంటే జాగ్రత్త అవస్థలో ఈ కనిపిస్తున్న భౌతిక స్వరూపంలో నేను, మళ్లీ సూక్ష్మ శరీరంలో నేను, కారణ శరీరంలో నేను, జాగ్రత్త అవస్థలో నేను, నిద్రావస్థలో నేను, సుషుప్తి అవస్థలో నేను. శరీరం పడుకుంటున్నది, శరీరం లేస్తున్నది, అవతారం పోతున్నది, అవతారం నడుస్తున్నది, ఈ అవతారము పోయి కొత్త అవతారం వస్తుంది. కానీ అన్ని అవతారాలలో, అన్ని జీవులలో, అన్ని అవస్థలలో, అన్ని కాలాలలో, అన్ని భువనాలలో, అన్ని సంకల్పాలలో నేనుగా మిగిలిన ఆ నేను నేనైనా నేను అంటే నేను పరమాత్మనని స్వామి స్పష్టంగా ఈ జగత్తుకు ప్రకటన చేశారు. ఇది జ్ఞానయోగ రససిద్ధిగా మనం భావించినట్లయితే, మనం కూడా, మనం దేహము మాత్రమే కాదు, దేహంతో కూడిన ప్రాణ చైతన్యం, ప్రాణ చైతన్యంతో కూడిన దేహంగా వచ్చాం. స్వామి అంటారు చూడండి, ఈ ప్రాణ చైతన్యము, ప్రాణశక్తి, దివ్య భావన ఉన్నంత వరకు కట్టెగా కనిపిస్తున్న ఈ శరీరం శివం. ఆ ప్రాణ చైతన్యమో, దైవభావనో, దేహిభావనో శరీరం నుంచి విడిపడగానే అది శవం. శవానికి, శివానికి స్వామి చాలా అందంగా చెప్పారు, శవం రాస్తున్నప్పుడట కొమ్ము పైకుంటుంది, అది అహంకారానికి గుర్తు. ఆ పొల్లు చివరికి పైకి తీస్తాం, పొల్లు నుడికారం, ఆ నుడికారము అహంకారం కొట్టేస్తే అది శిరస్సు వంచుకొని ఉంటుంది, అది శివం. ఇది మంగళం, అది అమంగళం. ఇది సత్యం, అది అసత్యం. ఇది నిత్యము, సత్యము, శాశ్వతము, యోగము, అది భోగం మాత్రమే. భోగాన్ని దాటి వచ్చేదే యోగం కాబట్టి భోగాన్ని యోగంగా, యోగాన్ని భోగంగా భావించవలసినటువంటి స్థితి జ్ఞానస్థితి. అందుకే రమణ మహర్షిని మరొక ప్రశ్న వేశారు, అయ్యా అనేక శాస్త్రాల మీద మాకు అధికారం ఏర్పడుతుంది, అనేక వాటి మీద అనేకమైన వ్యాఖ్యానాలు చేస్తాం, ఎన్నెన్ని విషయాల్లో చాలా చక్కగా చెప్తాం, ఇదంతా జ్ఞానమేనా అని అడిగారు. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ శాస్త్రాస్ ఈజ్ నాట్ జ్ఞాన, అది ఊరికినే, అది విజ్ఞాన సంపుటి మాత్రమే తప్ప జ్ఞానికి సంకల్పాలు లేవు, వికల్పాలు లేవు. జ్ఞానికి విశ్లేషణ లేదు, సమాశ్లేషణ తప్ప. సర్వాన్ని సమంగా చూడటం జ్ఞాని లక్షణం. అంటే జ్ఞాని అంటే, ఇందాక అనుకున్నాం, జ్ఞాని అంటే అచ్చ తెలుగులో దాని పేరు స్వామి అని అర్థం. స్వామి అయిన వాడు స్వస్వామిగా ఉంటాడు. ఎక్కడుంటాడంటే మనలో ఉంటాడు. ఎలా ఉన్నాడు? అన్నమాచార్యుల వారిని తీసుకోండి. వెంకటేశ్వర స్వామిని 33,000 సంకీర్తనలు తో స్తుతించాడు. శివుడన్నాడు, భవుడన్నాడు, మాధవుడన్నాడు, కేశవుడన్నాడు, అసలు నువ్వే అన్నాడు, అంతా అన్నాడు. అనేకమైనటువంటి నవరసాలలో ఆయనని ఆవిష్కరిస్తూ వెళ్లాడు. కానీ చిట్ట చివరగా అనుభవం పండిన వేళ, గుండె నిండిన వేళ, హృదయావిష్కరణ జరిగిన వేళ, ఆత్మానుభూతికి లోనైన వేళ, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వేళ, చిత్తజగురుడా నీకు శ్రీమంగళం అన్నాడు. చిత్తజగురుడు అయినాడు, నా చిత్తములో పుట్టిన గురువుగా ఉన్నావయ్యా, నీకు శ్రీమంగళం. ఇంతకాలం రాళ్లల్లో, రప్పల్లో, కోనల్లో, కొంగల్లో, మిట్టలలో, పుట్టలలో, గిట్టలలో, అన్నింటిలో చూశా, చూద్దామని ప్రయత్నించినా కనపడనిది. నా లోపలికి ఒక్కసారి చూసుకున్నప్పుడు, నేను అంతర్ముఖుండైనప్పుడు, నీ యొక్క దివ్య జ్వాల విశేషం ఏదైతే ఉన్నదో, ఆ విశేషమైనటువంటి ఆ వెలుగును నేను దర్శనం చేశాను, దానికి శ్రీమంగళం అన్నాడు. అంటే ఏది సాకారంగా కనిపిస్తున్నదో, ఏది స్వభావంగా కనిపిస్తున్నదో, ఏది వస్తువుగా కనిపిస్తున్నదో, ఏది గుణంగా కనిపిస్తున్నదో, ఇదంతా కూడా పోయేదే, ఇక్కడ ఉండేది కాదు. స్వామి అన్నారు ఒకసారి, ద వన్ దట్ ఈజ్ రియల్ కెన్ నెవర్ బి ఛాలెంజ్డ్, ద వన్ దట్ ఈజ్ ఎవర్ ఛాలెంజ్డ్ ఈజ్ నాట్ రియల్, ఇట్ ఇస్ అన్ రియల్ అన్నారు. ఛాలెంజ్ గురయ్యేది రియల్ కాదు. సత్యమే నిత్యము, సత్యమే సత్యము, సత్యమే శాశ్వతము, సత్యమే యోగం. గనక జ్ఞానయోగం అంటే సత్యాన్ని ఆవిష్కరించుకోవటం. ఏమిటి సత్యం అంటే, నేను దేహము మాత్రమే కాదు, నేను దేహిని, నాలో ఉన్నటువంటి ఆత్మ, నాలో ఉన్నటువంటి ప్రాణశక్తి, నాలో ఉన్న ఫ్లూయిడ్, నాలో ఉన్న అనేకమైనటువంటి సంగతులన్నీ కూడా ఈ ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి ఒక అవతారంగా సాగటానికి పరమేశ్వరుడు నాకు అనుగ్రహించినటువంటి ఒక జన్మగా, ఒక యోగంగా భావిస్తున్నా. అంతేగాని ఈ దేహము, ఈ కీర్తి, ఈ టైటిల్సు, ఈ డిగ్రీలు, ఇదంతా జగద్వంచన, దానిని మించి ఆత్మవంచన. ఇక రెండవది, జీవుడికి దేవుడికి మధ్య అభేదమే గాని భేదం మాత్రం ఉండటానికి వీలులేదు. పరమేశ్వరుడే జీవుడుగా ఇక్కడికి కొన్నాళ్ళు వచ్చాడు. ఈ జీవుడే మళ్లీ మెటమార్ఫాసిస్ అంటాం, పరిణామ దశలో గొంగళి పురుగు సీతాకోక చిలుక ఎట్లా కావాలో పుట్టిన ప్రతి జీవుడు దేవుడు కావటానికి, తనలో ఉన్న దేవుణ్ణి దర్శనం చేసుకోవటానికి, తనలో ఉన్న దివ్యత్వాన్ని అనుభవించటానికి జ్ఞానయోగము ఒక స్థిమితమైన యోగం, ఒక సమస్థితితో కూడిన యోగం, అది సమయోగం. జ్ఞానయోగంలో రెండు లేవు, ఉన్నది ఒక్కటే. జ్ఞానయోగంలో అంతా అన్నీ నేనే, నేనే అన్ని అంతా, అంటే యద్భావం తద్భవతిలాగా, విశ్వం దర్పణ దృశ్యమానగరి తుల్యంలాగా, ఈ కనిపిస్తున్న ప్రపంచమంతా అద్దంలో బొమ్మన్నారు శంకర భగవత్పాదులు. అద్దమే పక్కకి పోతే బొమ్మ పోతుంది, బొమ్మ అక్కడుంటుంది, అద్దము అక్కడుంటుంది. కానీ యోగం గనక లేకపోయినట్లయితే అద్దంలో బొమ్మ ఎట్లా కనపడదో, జీవుడు గనక పరమాత్మ ఆవరణంలోకి రాకపోయినట్లయితే తనను తాను చూసుకోవటానికి, తనను తాను అనుభవించటానికి, తనను తాను ఆవిష్కరించుకోవటానికి అవకాశం లేదు. ఈ సన్నివేశంలో ఒక చిన్న అనుభవం స్వామితో చాలా ఏళ్ల క్రితం. మేమంతా చిన్నపిల్లలం, స్వామి చాలాసేపు ఒక గంటన్నర మాకిది అర్థం అవుతుందా కాదా అంటే, ఏమో అర్థమైన వాడికి ఇప్పటికి అర్థమైందా అంటే ప్రశ్న గాని చెప్తూ వచ్చారు. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటో తెలిసినా బంగారు అంటూ మొదలుపెట్టారు. ఆ రోజుల్లో స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లటం అంటే కేవలం స్వామిచ్చే ఒక ఉంగరమో ఇంకోటో తీసుకుని రావటం కాదు. సుమారు గంట, గంటన్నర స్వామి విశేషాలు చెప్పేవారు. అవి మనము ఈ శరీరానికి ఏర్పడ్డ వయస్సుతో పోల్చుకుంటే అవి చాలా పెద్ద మాటలు. మరి ఏ వయస్సుని సంబోధించి స్వామి ఆ మాటలు చెప్పారు? ఇప్పుడు ఈ క్షణాన మన ఈ స్టూడియోలో ఇది మాట్లాడుతున్నప్పుడు గుర్తొస్తున్నది. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి అని అడగగానే, అక్కడ మేము ముగ్గురం నలుగురం ఉన్నాం, అంటే నేను, నాతో పాటు కాస్త నాకంటే 20 ఏళ్లు, ఆయన కంటే 20 ఏళ్లు పెద్దవాళ్ళందరూ ఉన్నాం. కుప్పా బైరాగి శాస్త్రి గారు కూడా రూంలో ఉన్నారు. మాట్లాడుతూ మాట్లాడుతూ స్వామి ప్రశ్న వదిలిపెట్టారు. సమాధానం ఎవరి దగ్గర లేదు. ప్రశ్న వేశారు అంటే స్వామే సమాధానం చెప్పబోతున్నారన్నమాట. అప్పుడు మనం మౌనంగా ఉంటే స్వామి బోధ మనకు అందుతుంది, అందరం మౌనంగా ఉన్నాం. ఆత్మసాక్షాత్కారం అంటే సినిమాల్లోలాగా మనిషి మంచం మీద పడుకుంటే ఆ మంచంలో నుంచి ఇంకో బొమ్మ బయటికి రావటం అని అనుకుంటున్నారా? మీలాగానే ఓ ప్యాంటు షర్టు వేసుకొని ఇంకోటి లేచొస్తాడనుకుంటున్నారా? లేదు బంగారు. ఆత్మ కమా పెట్టండి, పాజ్ ఇవ్వండి, సాక్షాత్ పాజ్ ఇవ్వండి, ఆకారమై ఉన్నది. నువ్వు దేహంగా కనిపిస్తున్నా, ఆత్మే దేహంగా వెలుగుతున్నది బంగారు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అన్నీ దాటితే ఒక ఇంటికి సింహద్వారం ఉంటుంది, పెరటి ద్వారం, వాణిద్వారం అంటాం, అంటే ఇంటి వెనక నుంచి వాకిలి. సింహద్వారం దగ్గర కాలింగ్ బెల్లు కొట్టే ఎవరు తలుపు తీయలేదు. అలవాటైన వాడు, తెలిసిన వాడు ఏం చేస్తాడంటే దొడ్డి వైపు వెళ్లి, వెనక్కి వెళ్లి తలుపు తీసుకుని ఇంట్లో ప్రవేశిస్తాడు. జ్ఞాని అయినటువంటి వాడు కాలింగ్ బెల్లు నొక్కుతాడు, సింహద్వారం నుంచి లోపలికి వెళ్తాడు. జ్ఞాని కానివాడు ఏం చేస్తా అంటే నెమ్మదిగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇది ఆర్డర్ అయితే స్థూల శరీరం నుంచి ప్రారంభించి చివరిదాకా వెళతాడు ఒకడు. అసలు చివర ఉన్నటువంటి అహంకారాన్ని వదుల్చుకుంటూ చిత్తాన్ని సమయోగం చేస్తూ, అంటే యోగస్థితిలో నెట్టుకుంటూ, బుద్ధిని పదునెక్కించుకుంటూ, మనస్సుని అణచుకుంటూ, కారణ శరీరాన్ని అనుభవిస్తూ, సూక్ష్మ శరీరాన్ని దర్శిస్తూ స్థూల శరీరం దేహంగా వెలుగుతాడు. ఇంట్లోకి వెళ్ళటానికి ఈ వాకిలైతేమి, ఆ వాకిలైతేమి, ఆత్మ సాక్షాత్ ఆకారమయ్యున్నది. ఏమీ ఇక్కడ పరమాత్మ సాక్షాత్కరించలేదా అంటూ స్వామి ఆ ఇంటర్వ్యూ ముగించారు. అంటే పరమాత్మే సాక్షాత్తు సత్యసాయి ఆకారమై మీ ముందు కూర్చోలేదా? ఇది ఆకారమై, ఇది పరమాత్మ సాక్షాత్కారమైనప్పుడు మీది ఆత్మసాక్షాత్కారం కాక భిన్నమా? దీనికి పెద్ద ప్రయత్నం చేయాలా? మీరే దేహాలుగా వెలుగుతున్నారు బంగారు అన్నారు. అంటే ఆధునిక మానవుడికి గంభీరమైనటువంటి విషయాలను కూడా ఇట్లా కర్మ, భక్తి, యోగ, జ్ఞానయోగాలలో పరిపూర్ణమైనటువంటి ఒక సమస్థితి కలిగించటానికి సత్యసాయి భగవానుడు ఇన్ని సంవత్సరాలుగా ఉపదేశ మార్గం చక్కగా మనకు తెలియజేస్తూ, ఆ ఉపదేశనంలో నుంచి ఉపశమనం పొందుతూ, ఉపశమనంలో నుంచి ఆనందాన్ని పొందుతూ శక్తిని కూడగట్టుకుని మనంతట మనం ఇవాళ నీరు సిద్ధం, నావా సిద్ధం, నడిపే నావికుడు సిద్ధం, మిమ్మల్ని ఖచ్చితంగా గట్టుకు తీసుకువెళ్తానని ప్రమాణం చేసి ఒక అభయాన్నిచ్చినటువంటి పరమాత్మ సత్యమై ఉన్నటువంటి వేళ ఇంకా మనం శశభిషలు పోయి నాకదొచ్చు నేనిదొచ్చు నేను అజ్జేశాను ఇజ్జేశాను అహంకార నివృత్తిలో నుంచి మహాపరినిర్వాణ దిశ వైపు జీవుడు వెళ్లాలి. ప్రవృత్తిలో నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్లాలి. ప్రవృత్తి అంటే సహజ మానవ సహజమైనటువంటి భావనలో నుంచి పరిణామ దశని దాటి పరమేశ్వరుడి యొక్క తత్వం వైపు వెళ్లటమే అధ్యాత్మ సాధన. అధ్యాత్మ సాధన అంటే కేవలం పూజాదులు మాత్రమే కాదు, అధ్యాత్మ అంటే నిత్యంగా జీవించటం, సత్యంగా జీవించటం, అత్సంగా జీవించటం, జీవితాన్ని నడపటము కాదు గడపటము కాదు, జీవితాన్ని పరిపూర్ణంగా అర్థవంతంగా జీవించటమే. అదే అధ్యాత్మ యోగం కాబట్టి అది జ్ఞానం మార్గం ద్వారా సంస్థితమైనటువంటి స్థితిలో అన్నింటినీ చాలా కంట్రోల్డ్గా, చాలా బ్యాలెన్స్డ్గా, ఈక్వానిమిటీ, ఈక్విలిబ్రియం, ఈక్విపాయిస్ వీటన్నింటినీ కూడా చక్కగా అనుష్ఠానం చేస్తూ జ్ఞాన యోగ మార్గంలో ఇప్పటి వరకు వచ్చినటువంటి మహాపురుషుల యొక్క బోధలన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ మన పరమ గురువు అయినటువంటి భగవాన్ సత్యసాయి బోధలని చక్కగా ఇంటర్వ్యూ చేస్తూ ఆ అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ పరిపూర్ణ మహాయోగ స్థితిలోకి మనందరి జీవితాలు సాగుగాక. ఆ శక్తిని పరమేశ్వరుడైనటువంటి స్వామి మనందరికి అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ సాయిరాం.
ఇంతవరకు మీరు స్వామివారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ విఎస్ఆర్ మూర్తి గారిచే జ్ఞానయోగంపై ప్రసంగాన్ని విన్నారు. ఇప్పుడు మీరు 2008 నవంబర్ మాసంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 83వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంతో వైభవోపేతంగా జరిగిన సహస్ర పూర్ణ చంద్ర దర్శన మహోత్సవం యొక్క విశేషాలను వింటారు.
పర్యాయములు సందర్శించి చంద్రుడే ధన్యుడే ఆనందించెను కృష్ణపక్ష వేదనాని కృపతో మరచి నీ చిరునవ్వులు చంద్రికలో సేదదీరను వే చందమామలు వెలిగేను రేలోన కలువరేడు మెరయును కళలు కరగి కొన్నాళ్ళు కలవరించును సత్య సాయి నీవు నిత్య ప్రకాశుడవు సహస్రారమున మధు శవింపజేతు వేయి చందమామలు ఈ వేళ వేలిగే.
నభూతో నా భవిష్యతి, నభూతో నా భవిష్యతి. కలియుగ పరిణామ క్రమంలో ఎంతటి ఉత్కృష్టమైన వాక్యాన్ని వాడగలిగే సందర్భం కాని అద్భుతమైన ఘట్టం గాని ఆవిష్కరింపబడలేదేమో అనిపిస్తోంది. నభూతో నా భవిష్యతి అన్న ఉత్తమోత్తమమైన పదప్రయోగం కేవలం ఏదైనా ఘట్టాన్ని అందంగా వర్ణించాలి అని సాధారణంగా ప్రయోగిస్తే అది అంత రక్తిగా ఉండదు. ఆ ఘట్టాన్ని వీక్షించిన వీక్షకులు, అందులో పాలు పంచుకున్న సభ్యులు, ఇలా అనేక మంది మదిలోని భావాలు ముక్త కంఠంతో నభూతో నా భవిష్యతి అని ఎలుగెత్తి చాటితేనే ఆ సందర్భానికి ఆ వాక్యం అనుసంధానమై అందరి భావావేశాలను ప్రకటితం చేస్తుంది. ఇంతకీ మేము చెప్పబోయే ఆ మహోన్నతమైన, కలియుగంలో ఇంతవరకు చూడని, ముందు ముందు చూడలేని మహోత్కృష్టమైన ఘట్టమేమిటో మీరు ఊహించే ఉంటారు కదూ. అదే సర్వదేవత అతీత స్వరూపమైన శ్రీ 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 సత్యసాయి భగవానుని సహస్ర పూర్ణ చంద్ర దర్శనం మరియు విశ్వ ప్రపంచ మహాశాంతి యజ్ఞం. ప్రకృతి పరవశించింది, భూమాత పునీతమయ్యింది, మనస్సులు పులకరించాయి. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని దర్శించిన భక్తుల జన్మలు చరితార్థమయ్యాయి అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దిగంత వ్యాప్తి తేజోమయుడైన శ్రీ సత్యసాయినాథుని సహస్ర పూర్ణచంద్ర దర్శన కార్యక్రమం నిర్వహణ అత్యద్భుత రీతిలో కొనసాగింది. మానవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ రసరమ్య ఘట్టానికి అతిథి స్వామే ఆతిథ్యమిచ్చింది స్వామే. పుట్టపర్తి పురవీధులు శోభాలంకరణతో ముస్తాబయ్యాయి. వీధుల్లో రంగవల్లులు, హర్షధ్వానాలు, సాయినాథునికి జేజేలతో వైభవంగా ప్రశాంతి నిలయం పరవశించిపోయింది. ఎటువంటి అలంకరణ లేకుండానే కలియుగ వైకుంఠంగా విరాజిల్లే ప్రశాంతి నిలయం అసమానమైన రీతిలో అలంకరించుకుని భక్తుల మనోసాగరంపై పవళించే సాయినారాయణుని సహస్ర పూర్ణచంద్ర దర్శన కార్యక్రమానికి సిద్ధమైంది. ఉదయమంతా వేద ఘోషలు, సాయం సమయాన భాగవత ప్రవచన సప్తాహ కార్యక్రమాలు, సంగీత కచేరీలు, అన్నిటినీ మించి శ్రీ సత్యసాయినాథుని దివ్య దర్శనం. ఎక్కడ చూసినా దివ్య ప్రకంపనలే, దివ్య సువాసనలే. సాయినాథుని జన్మస్థలమైన పుట్టపర్తి పులకరించి పురివిప్పి నెమలివలే నాట్యం చేస్తోందా అనిపించింది. భక్తులందరూ మాటలు రాని ఆనంద సాగరంలో తన్మయులై తరించారా అని అనిపించింది. ఈ కార్యక్రమంలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఈ కార్యక్రమం అంతా కూడా తిరుమల తిరుపతి నుంచి వేయించేసిన కలియుగ ప్రత్యక్ష దైవమైన, భక్తుల పాలిట కొంగు బంగారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధానం మరియు కలియుగ నారాయణుడైన శ్రీ సత్యసాయి భగవానుని ప్రత్యక్ష సమక్షంలో జరగటం. స్వామి విశ్వ మానవాళిని ఆనందపరవశులను చేసేందుకై చేపట్టిన ఈ సహస్ర పూర్ణ చంద్ర దర్శన ఉత్సవ కార్యక్రమాలలో భాగంగా విశ్వ ప్రపంచ శాంతి మహాయజ్ఞాన్ని, భాగవత ప్రవచన సప్తాహ కార్యక్రమాలను విశిష్టమైన రీతిలో ఏర్పాటు చేశారు. అసలు ఇంతకీ సహస్ర పూర్ణ చంద్ర దర్శనం అంటే ఏమిటి అంటే, ప్రతీ నెల పౌర్ణమి నాడు చంద్రుడు తన పూర్ణ రూపంతో దర్శనమిస్తాడు. అలా సంవత్సరానికి 12 మార్లు పూర్ణ చంద్ర దర్శనం ప్రతి మానవునికి కలుగుతుంది. ఆ విధంగా మనిషి 82-83 సంవత్సరాల సమయానికి సహస్ర అంటే 1000 చంద్రులను దర్శించుకుంటాడు. ఇది మనిషి జీవితంలో ఒక అనూహ్యమైన ఘట్టం కావడం చేత సహస్ర పూర్ణ చంద్ర దర్శనం అయిన మనిషికి, ఆ మనిషికి చెందిన పిల్లా పాపలు బంధువులంతా కలిసి శాస్త్రములలో తెలియజేసిన విధంగా ఆ వ్యక్తి మరియు అతని కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగి ఉండాలన్న సద్భావనతో ఒక యజ్ఞాన్ని, పూజలను నిర్వహిస్తారు. అలా మన అందరి ఆరాధ్య దైవమైన సర్వదేవత అతీత స్వరూపులైన స్వామికి కూడా సహస్ర చంద్ర దర్శనం పూర్తి అయిన సందర్భంలో ఏర్పాటు చేసిన విశ్వ ప్రపంచ మహాయజ్ఞం ఒక వ్యక్తికి సంబంధించినది కాకుండా విశ్వ మానవాళికి విజ్ఞాన శాంతి సౌఖ్యాలను అందించి మానవుడు జనన మరణ క్రమం నుంచి విముక్తుడు కాగలిగే నిమిత్తం ఏర్పాటు చేయబడినది అనడం సముచితం. ఈ సందర్భంలో స్వామి తన జీవితమే తన సందేశమని మరొక మారు ప్రపంచానికి చాటి చెప్పారు. సహస్ర పూర్ణ చంద్ర దర్శన కార్యక్రమానికి పవిత్రతను ఆపాదించి కొత్త రూపాన్ని ఇచ్చి, కొత్త అర్థాన్ని ఇచ్చి సరికొత్త వరవడిని సృష్టించారు. నిజానికి ఈ కార్యక్రమం 82 వసంతాలు పూర్తి చేసుకున్న స్వామి కోసం ఏర్పాటు చేయవలసింది. కాని స్వామి మాత్రం తాను అతిథిగా మరియు ఆతిథ్యమిచ్చేవానిగా ద్విపాత్రాభినయం నయనానందకరంగా చేయ సంకల్పించారు. స్వామి ఏమి చేసినా అది విశ్వ మానవాళి సౌభ్రాతృత్వానికే అని మళ్లీ ప్రపంచానికి మరొక్కసారి తెలియజేశారు. కార్యక్రమ రూపకల్పన సమయం నుంచి కార్యక్రమ ఏర్పాట్ల వరకు గల ప్రతి చిన్న విషయాన్ని తానే స్వయంగా పర్యవేక్షించి తగు సూచనలను ఇచ్చి, భగవంతుడు అతిథిగా వచ్చే కార్యక్రమం ఏ స్థాయిలో ఉండాలో, అదే సమయంలో భగవంతుని ఆతిథ్యం ఇంకే స్థాయిలో ఉండాలో ఒకే ఒక్క కార్యక్రమంతో తనదైన శైలిలో ప్రపంచానికి ఆచరించి చూపారు. సహస్ర పూర్ణచంద్ర దర్శన కార్యక్రమంలో భాగంగా నవంబర్ 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సాయికుల్వన్ సభామండపంలో భాగవత ప్రవచన సప్తాహం అనే కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. భాగవత సప్తాహ కార్యక్రమంలోని ప్రతిరోజు సాయం సమయాన ఉద్దండ పండితులచే తెలుగు భాషలో భాగవత లీలా విశేషాలపై వీణుల విందైన ప్రసంగాలను ఏర్పాటు చేయడమైనది. ఆ ప్రసంగ ప్రవాహం ఇలా ప్రారంభమైంది. ఇక సహస్ర పూర్ణచంద్ర దర్శనం విశ్వప్రపంచశాంతి మహాయజ్ఞం కార్యక్రమంలోకి వెళ్లినట్టయితే, ఈ మహోన్నత కార్యక్రమం హిల్వ్యూ స్టేడియంలో నవంబర్ 15, 16, 17 తేదీలలో ఏర్పాటు చేయబడింది. హిల్వ్యూ స్టేడియంలోని సభావేదిక అయిన శాంతివేదికను విశ్వప్రపంచశాంతి మహాయజ్ఞంలో 12 యజ్ఞగుండాలను మరియు సుమారు 150 మంది వేద విద్యనభ్యసించిన ఋత్విక్కుల కోసం ఇతర అవసరాల సౌకర్యార్థం మరింత విశాలంగా మార్పు చేశారు. స్టేడియంలో ఎక్కడ కూర్చున్నా యజ్ఞాన్ని దగ్గరగా భక్తులు వీక్షించే నిమిత్తం స్టేడియానికి ఇరువైపులా 2 పెద్ద టీవీ స్క్రీన్లు ఏర్పాటు చేయబడినవి. ఆ 3 రోజులు భక్తులకు ఉచిత పలహార భోజన సదుపాయాలను అందించుటకు ఏర్పాట్లు చేయబడినవి. మహబూబ్ నగర్ సేవాదళ్ వారు అన్ని వేళలందు భక్తులకు మంచినీటిని అందించే కార్యాన్ని చేపట్టారు. ఈ విశ్వప్రపంచశాంతి మహాయజ్ఞం యొక్క ప్రత్యేకతలేమిటంటే, సుమారు 150 మంది ఋత్విక్కులు యజ్ఞంలో పాల్గొన్నారు. శృంగేరి శారదాపీఠం ప్రధాన వేద పండితులైన శ్రీ లక్ష్మీనారాయణ సోమయాజీ గారి అధ్యక్షతన యావత్ యజ్ఞమంతా నిర్వహించబడింది. యజ్ఞ వేదికపై హోమగుండాల వెనక భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి అర్చావతార మూర్తిని ప్రతిష్ఠించడం జరిగింది. స్వామివారిని రోజూ పూలమాలలతో ఆభరణములతో అలంకరించి తిరుమల తిరుపతి దేవస్థానపు అర్చకులచే పూజలు నిర్వహించబడేవి. ఆ దృశ్యం ఎలా ఉండేదంటే, వెంకటేశ్వర స్వామే స్వయంగా యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఉండేది. స్వామి కళాశాల విద్యార్థి బృందం కూడా వేద పండితులతో కలిసి రుద్రపారాయణం కావించేవారు. ఇక నవంబర్ 15వ తేదీ రానే వచ్చేసింది. ఆ పవిత్ర ఉదయాన హిల్వ్యూ స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. భక్తులు కిక్కిరిసి స్టేడియంలో కూర్చుని ఉన్నారు. ఉదయం సరిగ్గా 7:45 వేద పండితుల వేదఘోష ప్రారంభమైంది. ఉదయం 8:45 స్వామి స్టేడియంకు చేరుకున్నారు. శాంతివేదిక మీదకు పూర్ణ కుంభముతో వేద మంత్రాల నడుమ స్వామివారిని ఆహ్వానించారు. స్వామి వేదిక అంతా కలియతిరిగి అక్కడున్న వారందరినీ ఆశీర్వదించి యజ్ఞాన్ని పర్యవేక్షించి సుమారు 90 పాటు అక్కడే ఉండి తర్వాత హారతి తీసుకుని అక్కడి నుంచి తన నివాసానికి పయనమయ్యారు. ఆ తర్వాతి రోజు 16వ తేదీనాడు యజ్ఞ విశేషాలను పరికించినట్లయితే, ఉదయం యాగశాల శుద్ధి మరియు ప్రాతకాలాధరణం కావించబడింది. కొంతమంది ఋత్విక్కులు సర్వవేద శాఖ పారాయణంలో, మరికొందరు నవగ్రహ పారాయణం మరియు మహామృత్యుంజయ జపంలో నిమగ్నమయ్యారు. 2వ రోజున నిర్వహించే 2 అతి ముఖ్యమైన విషయాలేమిటంటే, 1 శతరుద్ర అభిషేకం, 2 మహామృత్యుంజయ హోమం. 2006 అతిరుద్ర మహాయజ్ఞంలో ప్రతిష్ఠించిన సాయిశ్వర లింగానికి శతరుద్ర అభిషేకం కావించబడింది. పాలు, పెరుగు, శుద్ధం చేసిన వెన్న, చందనం, విభూతి, కొబ్బరి నీరు మొదలైన వాటితో ఆచార వ్యవహారములకు అనుగుణంగా భక్తి శ్రద్ధలతో అభిషేకం కావించబడిన సాయిశ్వర లింగం దివ్య తేజస్సుతో విరాజిల్లి పరమశివుని సన్నిధానాన్ని తలపింపజేసింది. ప్రపంచంలోని అన్ని జీవరాశుల ఆయురారోగ్యాల కోసం చేయబడిన మహామృత్యుంజయ హోమం దిగ్విజయంగా నిర్వహించబడింది. సుమారు 2 పాటు సాగిన ఈ హోమం యజ్ఞ ప్రధాన ఋత్విక్కునిచే నిర్వహించబడింది. పవిత్ర వేదఘోషలు మరియు స్వామి ప్రత్యక్ష సన్నిధానంలో యజ్ఞ పురుషునికి పూర్ణాహుతి సమర్పించబడింది. వస్త్రాలు, ఫలములతో బాటు స్వామి సృష్టించిన బంగారు గొలుసును అగ్నిహోత్రునకు సమర్పించారు. తర్వాత మంగళహారతితో హోమం దిగ్విజయంగా ముగించబడింది. ఇటువంటి యజ్ఞ యాగాదుల వల్లనే యావత్ ప్రపంచం శాంతి సౌఖ్యాలతో విరాజిల్లగలుగుతుంది. ఆ రోజు యజ్ఞం జరుగుతున్న సమయంలో మైసూర్ అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు శాంతివేదికపైకి వేంచేసి ఆ కార్యక్రమాన్ని స్వామివారితో కలిసి తిలకించడం ఒక ప్రత్యేకమైన విశేషం. స్వామితో కొద్దిసేపు గడిపిన పిమ్మట శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమానికి బయలుదేరి వెళ్లిపోయారు. ఆ రోజు కార్యక్రమంలో వేలాది మంది భక్తులు స్టేడియంలో కూర్చుని ఉన్నారు. అంతలో ఆకాశం మేఘావృతమై వర్షం ప్రారంభమైంది. భక్తులు వర్షంలో తడుస్తూనే కార్యక్రమాన్ని తిలకించారు. ఇంతకీ వానవచ్చిన విశేషం ఏమయ్యుంటుంది అని ఆలోచిస్తే, ఆ వరుణదేవుడు కూడా లోక కళ్యాణార్థం అనితర సాధ్యం కాని రీతిలో నిర్వహిస్తున్న విశ్వ ప్రపంచశాంతి మహాయజ్ఞాన్ని వీక్షించటకే వచ్చాడేమో కదా అని అనిపించింది. ఇక అది నవంబర్ 17వ తేదీ, విశ్వ ప్రపంచ శాంతి యజ్ఞం 3వ రోజు. ప్రాతకాలం నుంచే భక్తులు స్టేడియంకి చేరుకుంటున్నారు. సుమారు 150,000 మంది భక్తులు అక్కడ కిక్కిరిసి కూర్చొని సాయిరామనామాన్ని జపిస్తూ అక్కడి పరిసరాలను మరింత పవిత్రం చేస్తున్నారు. ఆ రోజు ప్రత్యేకత ఏమిటంటే, సత్యసాయి భగవానుని స్వర్ణరథ శోభాయాత్ర. అది మరపురాని మధుర మహోన్నత ఘట్టం. భక్తులంతా ఉత్కంఠతతో 1,000 కళ్లతో 1,000 చంద్రుల దర్శన ఉత్సవంలో విశ్వ మానవాళికి 1,000 తల్లుల ప్రేమను పంచే సత్యసాయీశ్వరుని స్వర్ణ రథయాత్రను తిలకించటకు ఆతృతగా ఆర్ద్రత నిండిన హృదయాలతో వేచియున్నారు. ఈలోగా శాంతి యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనేందుకు అతిథులుగా వివిధ పీఠాధిపతులు యజ్ఞవేదిక వద్దకు ఒక్కొక్కరే వేంచేస్తున్నారు. సరిగ్గా 9 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి వేంచేశారు. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రానికి చెందిన సిద్ధగంగామఠం నుంచి స్వామి శివకుమార, ఆ తర్వాత శ్రీనారాయణ పీఠానికి చెందిన శ్రీ శక్తి అమ్మ స్వామి, అటు పిమ్మట 9:45 జగద్గురు మధ్వాచార్య మహాపీఠానికి చెందిన శ్రీ విశ్వేశ్వర తీర్థులవారు, శ్రీ పడులివారు నుంచి శ్రీ సుష్మీంద్ర తీర్థులవారు మరికొందరు పీఠాధిపతులు వేంచేసి వేదికపై ఆసీనులై ఉన్నారు. అప్పటికి సమయం 9:45. అందరిలోనూ ఉత్కంఠత, ఊపిరి బిగపట్టి రాబోయే విశిష్ట ఘట్టాన్ని వీక్షించుటకు సంసిద్ధులవుతున్నారు. ఈలోగా ప్రధాన ద్వారం వద్ద హడావిడి మొదలైంది. అక్కడ చేరి ఉన్న అందరి జీవితాలలో చెరగని ముద్రవేసే చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కరించబోతోంది. ఎన్నో జన్మల పుణ్యఫలంగా లభించే మహోత్కృష్టమైన వరం అది. భువిన భక్తులు, దివిన దేవతలు అత్యంత ఆతృతగా ఎదురుచూస్తున్న దృశ్యమది. ముందు 3 పర్వతాల వంటి గజరాజులు పైనమై వస్తుండగా, తరువాత విద్యార్థులు వేదమంత్రాలు వల్లిస్తూ నడుస్తుండగా, సంగీత వాయిద్యాల నడుమ వేద పండితులు పీఠాధిపతులు వేదికపై కూర్చుని వీక్షిస్తుండగా, అనంత తేజోమయ కాంతితో, కోటి సూర్యప్రభల తేజస్సుతో అద్వితీయంగా అజరామరంగా నా భూతో నా భవిష్యతి అన్న రీతిలో సర్వదేవతా అతీత స్వరూపులైన సత్యసాయిదేవుని స్వర్ణరథం పయనమైంది. స్వామి పసుపు పచ్చని అంగీని ధరించి తన మందస్మిత వదనారవిందంతో రథంలో ఆసీనులై తన భక్త కోటిని తన అభయ హస్తంతో ఆశీర్వదిస్తున్నారు. సేవాదళ్వారు రథాన్ని లాగుతూ ముందుకు నడిపిస్తున్నారు. సువర్ణరథ మహోత్సవం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాట భక్తులకు వీణుల విందుగా వినిపిస్తోంది. ఆ దృశ్యాన్ని వీక్షిస్తున్న భక్తుల కళ్లలోంచి ఆనంద బాష్పాలు వెల్లువులా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ సమయంలో భక్తుల మనోభావాల ఆనందాతి హర్షధ్వానాలను ప్రతిబింబించే ఈ గేయాన్ని వినండి. సత్యసాయి సువర్ణరథ యాత్ర దృశ్యాలను మీ మనోఫలకాలపై ముద్రించుకోండి.
కలియుగ చక్రవర్తి త్రిభువన వందిత దివ్య కీర్తి దిగంత వ్యాప్త తేజ స్వర్ణరథముపై పయనించే సత్యసాయి దేవా నిను
బ్రహ్మోత్సవము తిలకించుటకై ఎల్లరము చేరినాము. ఈ మధుర క్షణము కోసము మేము ఎంతో వేచినాము. మా అంతరంగముల ఉప్పొంగినది ఆనంద సాగరం. ఏ చారిత్రాత్మక ఘటనము చూచే జన్మలే చరితార్థం. స్వర్ణరథముపై పయనించే సత్య సాయి దేవా నిను దర్శించి తరించే నిఖిల జన బాంధవ త్రిత జన మానస సత దల సరసి చ ప్రతికి సూర్యుడవు నవ నవ సురుచిర కువలయ నిపకర నవళ శశానుడవు. అవనీజనులను ఆదరించగా అవతరించినావు. సహస్ర చంద్ర దర్శనముతో సంతోషమందించినాము. సకల జనులను సంరక్షించగా సాక్షాత్కరించినావు. దాస జనులపై దయనే చూపి ధన్యులే చేసేము. స్వర్ణ రథముపై పయనించే సత్య సాయి దేవా
ఆ విధంగా సాగిన సత్యసాయి స్వర్ణరథ యాత్ర శాంతివేదిక వద్దకు చేరుకుంది. స్వర్ణరథం పైనుంచి స్వామి వేదికపైకి చేరుకున్నారు. స్వామి యజ్ఞకుండాల వైపు వెళ్లి ప్రతి ఒక్క యజ్ఞగుండాన్ని పర్యవేక్షించి తన ఆశీర్వాదాన్ని అందించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయించి అందరినీ అనుగ్రహించారు. ప్రపంచ చరిత్రలోనే మరపురాని విధంగా నిర్వహించిన విశ్వప్రపంచ శాంతి మహాయజ్ఞానికి ముగింపు పలికారు. ఆ తర్వాత అక్కడకు విచ్చేసిన వివిధ పీఠాధిపతుల నడుమ ఆసీనులై అక్కడ చేరిన వారందరికీ దివ్య దర్శనాన్ని అందించారు. పీఠాధిపతుల నడుమ ఆసీనులైన స్వామిని ఆ దృశ్యాన్ని చూసిన భక్తులు తమ కళ్లను తామే నమ్మలేకపోయి అమితానందానికి లోనయ్యారు. 10:45 సమయానికి స్వామి హారతిని స్వీకరించి తన నివాసానికి పయనమయ్యారు. అక్కడ చేరిన భక్తులు, పండితులు, ప్రముఖులు అందరి నోటా ఒకటే మాట, అంతా స్వామి స్వర్ణరథ దర్శన విశేషాలే. సాయినాథునికి పలికిన జేజేలతో స్టేడియం అంతా మారుమ్రోగిపోయింది. ఇదంతా స్వామి భక్తుల ఆనందం కోసం అందించిన దివ్య వరం. 17వ తేదీ సాయంత్రం సాయికుల్వన్ సభామండపంలో రుక్మిణీ కళ్యాణం కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. సాయంత్రం 5:25 స్వామి వేంచేసి తన దర్శనాన్ని ప్రసాదించి వేదిక వద్ద ఆసీనులయ్యారు. కడు రమ్యంగా శోభాయమానంగా అలంకరించిన శ్రీకృష్ణుడు, రుక్మిణి మరియు సత్యభామల విగ్రహాలను వేదికపై ఉంచి శాస్త్రోక్తంగా అర్చకులచే రుక్మిణీ కళ్యాణం రసవత్తరంగా, రసజ్ఞ మనోహరంగా కావించబడింది. ఆ విధంగా భాగవత ప్రవచన సప్తాహానికి కూడా ఆనందమయ రీతిలో ముగింపు పలికారు. ఆ రోజుతో సహస్ర చంద్రదర్శన ఉత్సవాల కార్యక్రమాలన్నీ నా భూతో నా భవిష్యతి అన్న రీతిలో ముగించబడ్డాయి. భక్తులను ఆనందసాగరంలో ఓలలాడించాయి. కేవలం మనమంతా బాహ్యంగా జరిగిన ఉత్సవ వేడుకలను వీక్షించి ఆనంద పరవశులం కావడమే కాకుండా అంతర్దృష్టితో ఆలోచించి స్వామి ఇటువంటి కార్యక్రమాలను ఎందుకు ఇంత వైభవంగా నిర్వహించారో, దాని అంతరార్థమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం పరీక్షిత్తు మహారాజు తాను 1 వారం రోజులలో మరణిస్తానని తెలుసుకుని ఆ 1 వారం రోజులు భగవంతుణ్ణి వివిధ అవతారాలలోని లీలా విశేషాల కథలను విని ఆస్వాదించి తాను శాపవిముక్తుడయ్యాడట. నేటి కలియుగంలో సంసార సాగరంలో చిక్కుకొని అల్లాడుతున్న మానవులకు భగవంతుణ్ణి తలుచుకునే సమయం గాని తీరికగాని లేవు. అందువలన భగవంతుడే తన భక్తులకు తన లీలా విశేష కథలను వినే ఏర్పాటు చేసి బీడువారిన వారి మనస్సులను భక్తిభావాలతో సారవంతం చేసి వారి మనోక్షేత్రాలలో ప్రేమ పుష్పాలను చిగురింపజేసే నిమిత్తం సహస్ర చంద్రదర్శనం అన్న పేరిట ఒక కార్యక్రమాన్ని సృష్టించి వారం రోజుల పాటు కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది, విశిష్టమైనది ఏమిటంటే ఆ పరీక్షిత్తు మహారాజుకు కూడా దక్కని మహా అదృష్టం మనకు కలిగింది. అది ఆ దివ్యలీలా విశేషాలను సాక్షాత్తు ఆ భగవంతుణ్ణి ప్రత్యక్షంగా మానవాకారంలో దర్శిస్తూ వినగలగటం. అంతకన్నా విలువైనది ఏమైనా ఉంటుందా ఆలోచించండి. అంతేకాక భగవంతుడు గానలోలుడు అంటారు. అందుచేతనే తన నామాన్ని కీర్తించే సంగీత కచేరీలను కూడా అందించి భక్తులను ఆ గానామృతంలో ఓలలాడింపచేశారు. 1000 సార్లు పూర్ణచంద్ర దర్శనం చేసుకున్నందుకు స్వామి ఈ పండుగనంతా జరిపించారంటారా? ముమ్మాటికీ కాదు. ఈ విధంగా తన భక్తులకు ఆనందాన్ని, తన ప్రేమను పంచడానికి జరిపించారనటమే సముచితం, నిత్య సత్యం. ఇంకా ఇలా అనిపిస్తోంది, నిజానికి స్వామి 1000 మార్లు చంద్రదర్శనం చేసుకున్నారా, లేక చంద్రుడే 1000 సార్లు స్వామిని దర్శించుకున్నాడా? ఇదే విషయాన్ని భాగవత ప్రవచన సప్తాహంలో ఒక పండితోత్తముడు ఇలా పేర్కొన్నాడు.
నినుగని 1000 మార్లు తన నిరసమున్ విడ నిండు చంద్రుడే.
చంద్రుల్లో తేజస్సు ఏమిటండి, చంద్రుడికి ఉత్తేజం ఏమిటండి? 15 రోజులకు ఒకసారి క్షీణించిపోయేవాడికి 83 ఏళ్లుగా ఉత్తేజమే తప్ప మరొకటి తెలియనటువంటి సాయి భగవానుడి ముందు చంద్రుని యొక్క తేజస్సు ఎంత? అందుకని 1000 నెలలుగా చంద్రుడే స్వామిని చూసి తిరిగి తేజస్సుని పొందుతున్నాడు.
నినుగని 1000 మార్లు తన నీరసమున్ విడ నిండు చంద్రుడే. నినుగని 1000 మార్లు తన నీరసమున్ విడ నిండు చంద్రుడే. ననుగన నిమ్ము నీదు కరుణంగన నిమ్ము సహస్రవర్షము.
1000 ఏళ్లు మీరు ఇదే శరీరంతో ఇలాగే మాకు దర్శనమిస్తూ ఉంటే తప్ప మా చిత్తాలకి శాంతి అనేది ఉండదు. స్వామి మమ్మల్ని అనుగ్రహించండి, ఈ పుట్టినరోజుకి మేము కోరే కోరిక ఇది.
పండిత పామర రంజకంగా సాగిపోయిన సహస్ర చంద్ర దర్శన ఉత్సవాలు మానవ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో విజయవంతంగా భగవంతుని దివ్య సమక్షంలో సెలయేటి ప్రవాహంలా ఆహ్లాదాన్నందించాయి. కేవలం ఉత్సవాలలో పాల్గొనటమే కాకుండా అక్కడ చూచిన దృశ్యాలను మనం మన మనోఫలకాలపై ముద్రించుకుని అక్కడ విన్న భగవంతుని లీలా విశేషాలను ఆస్వాదించి అర్థం చేసుకుని మన ఆధ్యాత్మిక అభివృద్ధికి బాటలుగా వేసుకుని ఆ చిద్విలాసమూర్తి సాయునాథుని అనుగ్రహంతో ఆయన చూపించిన మార్గంలో పయనించి ఆయన పంచే ప్రేమలో తన్మయులై ఆయన్ని కీర్తిస్తూ ప్రేమ జ్యోతులుగా వెలుగొందుదాం. సాయిరాం.
ఇంతవరకు మీరు 2008 నవంబర్ మాసంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 83వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంతో వైభవోపేతంగా జరిగిన సహస్ర పూర్ణ చంద్ర దర్శన మహోత్సవం యొక్క విశేషాలను విన్నారు. ఇంతటితో ఈనాటి మా తెలుగు ప్రసారం సమాప్తం. సాయిరాం.